ఆధ్యాత్మిక జీవిత విధానము ప్రపంచానికి అందించేటటువంటి ప్రయత్నములో మన వంతు పాత్ర నిర్వహించడానికి కావలసినటువంటి పరిస్థితులను, వనరులను, జ్ఞానమును మనం సంపాదించుకుంటున్నాం. రెండు అతి ముఖ్యమైనటువంటి పనిముట్లు అవసరం. విద్య నేర్చుకోవడానికి పెన్ను పేపర్ ఉండాలి. ఇవి రెండు ఉంటే ఏ విద్యైనా నేర్చుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉండాలి. చిత్రకారుడు ఉన్నాడు, రంగులు చూస్తాడు చెట్టులో. బోటనిస్ట్ ఉన్నాడు, వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు దర్శిస్తాడు అదే చెట్టులో. జువాలజిస్ట్ ఉన్నాడు, ఇటు వృక్షం గురించి చూడడు, ఇటు రంగుల గురించి చూడడు. దేని గురించి చూస్తాడు? ఆ వృక్షం మీద బతుకుతున్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, జీవాణువుల గురించి చూస్తూ ఉంటాడు. చెట్టు అదే, కానీ దర్శనం మారింది, చూసేటటువంటి విధానం మారుతుంది. ఇక్కడ అంతే జరుగుతుంది. జీవించే విధానం ఇదే. ఈ సృష్టిలోనే ఉంటాం, ఈ సంబంధ బాంధవ్యాలే ఉంటాయి, కానీ దాని గురించి మనం జీవించేటటువంటి విధానం మారుతుంది. మొట్టమొదటి విధానాన్ని భాగవతం ద్వారా మనం తెలుసుకుంటాం. భక్తి, జగద్గురు లీలలు, శ్రీకృష్ణుడు యొక్క లీలలు, గురు చేతనంతపు యొక్క ప్రకటీకరణము జరిగినప్పుడు జరిగేటటువంటి లీలలు, ఈ లీలలన్నీ ఏ ఆధారంగా జరుగుతాయో కూడా డైరెక్ట్ గానే చెప్పారు. రహస్యం ఏమీ లేదు. రాజవిద్య, రాజగృహ్యం అంటారు, కానీ దెర్ ఇస్ నో సీక్రెట్. ప్రకృతిలో రహస్యాలు ఏమీ లేదు. మీరు చూడకపోవటం వల్ల రహస్యం అంతే. చెట్టు నుంచి కాయ కింద పట్టడం చాలా మంది చూశారు, కానీ న్యూటన్ దర్శించాడు. దర్శించేం చేయగలిగాడు, ఒక నియమాన్ని ప్రతిపాదించగలిగాడు. ప్రతిపాదించటం వల్ల ఏం చేయగలిగాము, ఏ ఆకర్షణ శక్తి వల్ల అయితే పండు భూమి మీదకు పడుతుందో ఆ ఆకర్షణ శక్తిని దాటగలిగాం, దాన్ని గెలవగలిగాం. ఈ గురుచేతనత్వం యొక్క దర్శనం కూడా అలాగే ఉంటుంది. ఏంటా దర్శనము, ఆ వెనకాత రాసి ఉన్నది, సహ పూర్వేషామపి గురుహు కాలేన అనవచ్చేదాత్. ఈ గురుచేతనత్వము దేశకాల పరిస్థితులకు అతీతమైనది, అది ముందు మనకి అర్థం అవ్వాలి. అలాంటి చేతనత్వం మనలో ఏదైనా ఉంది, ఉంది. ఏంటది? ఓ ఎక్కడ ఆగిందో ఆ బిందువు జగద్గురువు. అక్కడ ఉండం మనం, అక్కడ అయితే మనకు అవ్వకుని పైకి లేచిపోతాం. అక్కడ మునక వేయగలిగితే మృత్యువుని మీరు ఆ క్షణంలో దాటేస్తారు. అది లాజిక్, ర్యాషనల్. అది కార్ డ్రైవింగ్ కష్టమా సులభమా, సైక్లింగ్ కష్టమా సులభమా, నడవటం కష్టమా సులభమా? మిగతా జంతువులను అడిగితే తెలుస్తున్నాయి నడవటం కష్టమా సులభమని. మానవుడు అనేటటువంటి జంతువుకి నడవటం చాలా తేలిక, మిగతా జంతువులకి నడవటం అంత తేలిక కాదు. ఇంతకీ నడవటం గొప్ప కాదా? అందరూ చేస్తున్నారు కనుక అది మీకు గొప్ప అనిపించటంలే. కానీ ఊపిరి మనం పీల్చుకుంటున్నాం, అది గొప్ప అనిపించటంలే. ఎప్పుడో జలుబు చేసినప్పుడు, అప్పుడు ఆ ముక్కు దిబ్బడ ఇచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఊపిరి పీల్చుకోవటం ఎంత ముఖ్యం, ఎంత అద్భుతమైనటువంటి వరదానం అది. అలాగే అక్కడ ఉండిపోండి, అక్కడ ఉండిపోవటమే ఓంకారం యొక్క విశేషం. భారతదేశపు యొక్క మొత్తము ఆధ్యాత్మికతకి కేంద్రము ఓం. తస్య వాచక ప్రణవ. ఎలాంటి వాచక అంటే, వాచక అంటే పేరు. ఎవడి పేరు? క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశాలు కష్టాలు రానివాడు ఎవడు లేడుగా ప్రపంచంలో? కర్మ. కొన్ని కష్టాలు దేనివల్ల వస్తాయి? మనకి ఎలా చేయాలో తెలియకపోవటం వల్ల. కర్మ అంటే అది. ఈ కర్మ ఎలా చేయాలో తెలిస్తే సులభమే, తెలియకపోతే చాలా కష్టం. అది కర్మ అంటే. క్లేశ అంటే తెలుసు కానీ తప్పు చేస్తాం. కర్మ అంటే ఏంటి? అసలు తెలియదు ఎలా చేయాలో మనకి. క్లేశ కర్మ విపాక. ఇదివరకు ఎప్పుడో చేసింది, ఇప్పుడు ఫలితానికి వస్తుంది. ఇర్రెగ్యులర్గా ఉంటాము, శ్రద్ధ లేదు, చదవడు. పరీక్ష హాల్లో అది విపాకానికి వస్తుంది, ప్రశ్నకి జవాబు తెలియదు. అంతవరకు కూడా ఆడుతూ పాడుతూనే ఉంటాడుగా. పరీక్ష హాల్లో ఏమైంది? అంతవరకు చేసినటువంటి కర్మలు పరిపాకానికి వచ్చాయి, విపాకానికి వచ్చాయి. క్లేశ కర్మ విపాక ఆశయై రిజర్వాయర్. ఇదివరకు జన్మల్లో చేసినవి, ఈ జన్మలోనే చేసినవి, రకరకాలైనటువంటి సంచితమైనటువంటి కర్మలు ఉంటాయి. ఈ నాలుగు రకాల కర్మలకు అతీతమైనటువంటి చేతనత్వము ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు ఏం చేయగలడనమాట? వీటన్నిటినీ కూడా వీటో చేసేయగలడు. వాడు మీ యొక్క చేతనత్వంలోనే ఉన్నాడు. అది ఆధ్యాత్మిక, భారతీయ ఆధ్యాత్మికత మీకు అందజేసేటటువంటి అద్భుతమైనటువంటి వరదానం ఓంకారం. అంచేత ఓ ములగాలి మీరు అందులోకి, నిజంగా ములగాలి మీరు. ట్రై చేయండి దాన్ని. అశాంత స్థితి.
లోంచి మీరు ఏది అడిగితే అది వస్తుంది. అది ఋషుల యొక్క గ్యారంటీ. మీరు అది తప్ప అన్ని అడుగుతారు, ఎక్కడ చూడాలో ఎవరిని అడగాలో వాళ్ళని తప్ప అందరిని అడుగుతారు. ఏం లాభం? కాలేజీలో సీటు కావాలి అంటే ప్రిన్సిపాల్ని అడగాలి. ప్రిన్సిపాల్ని తప్ప అందరిని అడుగుతాం. మాకు తెలీదు, మాకు రికమెండ్ చేస్తాం, అది చేస్తాం, ఇచ్చేస్తాం, రకరకాల భావం అర్థం చేసుకోండి. అంటే ప్రిన్సిపాల్కి తెలిసిన వాళ్ళు చెప్తే అవుతుంది కదా. నా ఉద్దేశం మీరు భావం అర్థం చేసుకోండి తప్ప అక్కడ ఆర్గ్యుమెంట్స్కి దిగకండి. ఎవరు ఏ పని చేయగలరో సమర్థవంతంగా వాళ్ళని ఆ పని చేయమని అడిగితే సులభంగా జరిగిపోతుంది. మీ యొక్క అన్ని సమస్యలకు అక్కడ జవాబు ఉన్నది అని తెలిపినా, అక్కడ తప్ప అన్ని చోట్ల చూడటం కలియుగము యొక్క మొదటి లక్షణం. అదే కలియుగం అంటే. ఇంకా కలియుగం అంటే ఏంటి లేదు, ఉంది బాబు అక్కడ అంటే అది వద్దు. ఎప్పుడుదే చేతులు కాళ్ళు పని చేయటం మానేసి, కళ్ళు కనిపించటం మానేసి, ఇంట్లో వాళ్ళు తిండి పెట్టడం మానేస్తే, కోడలు మాట వినటం మానేస్తే, నువ్వు బయట కూర్చో అంటే అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. ఎప్పుడు గుర్తొచ్చినా ఏం తప్పులే, బెటర్ లేట్ దెన్ ఎవర్, వేరే విషయం. కానీ జవసత్వాలు ఉన్నప్పుడు కొంచెం కాలం కనుక దీనిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి ఆచరణలో పెడితే అసలు మీకు ఏ సమస్యలు ఉండవంటే కూడా వినరు. ఎంత అద్భుతమైనటువంటి మూర్ఖత్వం అర్థం చేసుకోండి. అది ఇంతే, అంటే ఇంత సింపుల్గా ఎలా జరుగుతుంది అని అపోహ అంతే. ఇక్కడ ఇలా నొక్కగానే అమెరికాకి ఈమెయిల్ వెళ్ళిపోతుంది అంటే మీకు ఆశ్చర్యమేం లేదు. కానీ ఓం అనగానే మీకు అన్ని వచ్చేస్తాయంటే ఆశ్చర్యం వేస్తుంది. దీని గురించి మాట్లాడుతూ నారదుడు భక్తి యొక్క, నవధా భక్తి యొక్క విశ్లేషణ మనం చేసుకున్నాం. ఈ నవధా భక్తి యొక్క విశ్లేషణలో సింబాలిక్ గా ఏం చెప్పారు అంటే, భక్తి అనేటటువంటి ఆవిడికి ఇద్దరు పుత్రులున్నారు, జ్ఞానము వైరాగ్యము. జ్ఞానముతో కూడిన వైరాగ్యం గురించి మాట్లాడుతున్నాం మనం, వైరాగ్యం గురించి మాట్లాడటం లేదు. సిగరెట్ కాలుస్తే హెల్త్ పాడైపోతుంది అని చెప్పిన తర్వాత దాన్ని మీరు వదిలేయటం వైరాగ్యం అనిపించకూడదుగా, తెలివితేటలు అనిపించుకుంటుంది. అది జ్ఞానముతో కూడినటువంటి వైరాగ్యం. ఇది మంచిది కాదు అని చెప్పాక అది యాక్చువల్లీ వైరాగ్యం కాదు, అది జ్ఞానం. కానీ అంతవరకు దాని మీద వెంపర్లాడింది కదా మనస్సు, రాగం ఉంది కదా, అంచేత వైరాగ్యం అంటాం. అంచేత జ్ఞానము వైరాగ్యము రెండు ఒకే నాణ్యము యొక్క బొమ్మ బరుసు. ఇది మనం చదువుకుంటున్నాం, తర్వాత ఏమైందో చూడండి. భగవదాజ్ఞను శిరసా వహించినందున శ్రీహరి సంతసించిన వాడై ముక్తిని నీకు దాసిగా జ్ఞాన వైరాగ్యములను పుత్రులుగా ప్రసాదించెను. భక్తికి ముక్తి అనేటటువంటి దాన్ని దాసిగా జ్ఞాన వైరాగ్యములను పుత్రులుగా ప్రసాదించాడు. ముక్తి జ్ఞాన వైరాగ్యములను వెంట నడుకుని ద్వాపరము వరకు ఆనందముతో ఉంటివి. భక్తి అనేటటువంటి ఆవిడ తన దాసి అయినటువంటి ముక్తితో జ్ఞాన వైరాగ్యములతో ద్వాపర యుగము వరకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణుడు జగద్గురువు భూమి మీద ఉన్నంత వరకు, జగద్గురువు అలా వెళ్ళాడు, ఇలా కలి ప్రవేశించింది. లైట్ ఇలా ఆరిపాం, చీకటి వస్తుంది. జగద్గురువు అలా వెళ్ళాడు, కలి ప్రవేశించింది. అంతరార్థం అది. అంటే తప్ప జగద్గురువు వెళ్ళగానే ఆ టైంకే జగద్గురువు శరీరం వదిలేడా, భలే ప్రశ్న వేస్తూ ఉంటారు మూర్ఖులు అని అంటాను నేను. ఇంకా చీకటి ఎప్పుడు ప్రవేశిస్తుంది, లైట్ ఆర్పగానే, అంతే అర్థం అక్కడ. ఇంచేత జగద్గురువు వెళ్ళగానే కలి ప్రవేశించింది అంటే అర్థం అంతే కదా. జగద్గురువు అంటే ఎవడు, ప్రపంచానికి అంతటికి జ్ఞానం అనేటటువంటి వెలుగు ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడైతే భూమి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ క్షణం నుంచి ఏమైంది, కలి ప్రవేశం జరిగింది. సుమారు 5000 సంవత్సరాలు దాటింది అని చెప్తున్నారు ఇప్పుడు. కలియుగమున నీ దాసీయకు ముక్తి పాషండ రోగ పీడితే క్షీణింపసాగను. పాషండ రోగము అంటే ఎనీమియా. తెలుగులో మనకు అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం అవుతుంది. నుంచి అంటే మనం ఇంగ్లీష్ వాళ్ళం కనుక పాషాణ రోగం అంటే గ్యారంటీగా చాలా మంది తెలియదు, కానీ ఎనిమికంటే అందరికీ తెలుసు. అందువల్లే మనం భారతీయులం కాదు అని నేను చెప్పేది. శరీరం భారతీయులమే, కానీ జ్ఞానం భారతీయ జ్ఞానం కాదు. లేకపోతే ఈ జ్ఞానం వదులుకుని ఆ పిచ్చి జ్ఞానాలు వెంట పడతామా ఏంటి? అంచేత ముక్తి ఏ రోగంతో పడింది పాపం? ఎనిమిక్ అయిపోయింది, ఓపిక లేదు ఆవిడికి. వైకుంఠమునకు మరలి ముక్తి నిన్ను స్మరించుట చేతనే వచ్చును, మరలుచున్నను జ్ఞాన వైరాగ్యములు నీ బుద్ధిని నిలుపుకుంటేవి. నీవు చింతిప్పుకము, నీ నవజీవనమునకై మార్గమును అన్వేషించదను, ప్రతి ఇంట ప్రతి మానవుని హృదయములో నిన్ను పునఃప్రతిష్ఠించదను అని నారదుడు అభయదానమిచ్చెను. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నారదుడు ఇచ్చినటువంటి అభయం ఇది. జగద్గురువు యొక్క ఏకైక పనిముట్టు నారదుడు. నారదుడు తర్వాతే మిగతా వాళ్ళందరూ పనిముట్లు. అంచేత ఆ జగద్గురువు యొక్క ప్రణాళిక అంతా నారదుడే చేస్తూ ఉంటాడు. అంచేత నారదుడు అనగానే ఏమంటాం మనం? కలహప్రియుడు అంటాం. కలహం ఎప్పుడొస్తుంది? మీలో అంతఃకలహము. మీలో అంతఃకలహం ఎప్పుడొస్తుంది? మంచిది చేయాలని ఉండదు, ఇది చెడ్డది అదే చేయాలని ఉంటుంది. ఏమొస్తుంది? అదే నారదుడు. నారదుడు ఒక పక్క చెప్తూ ఉంటాడు ఇది మంచిదని. మీరేమంటూ ఉంటారు? డాక్టరు ఉప్పు తినొద్దు అన్నాడు బీపీ వస్తే. మీరేమంటారు? ప్లీజ్ డాక్టర్ ఇంత అంటారు. ఇంటికెళ్ళి ఏమంటారు? ఉప్పు తినొచ్చు అన్నాడు అంటారు. జరిగేది అంతే కదా. అంచేత ఏం చేసాం మనం? అంతఃకలహం మనలో మన శరీరాన్ని బాధించుకుని. అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా, మనం చేసే మూర్ఖత్వం ఇది. లేకపోతే అసలు ఇంత కష్టపడి ఇన్ని పుస్తకాలు ఏం చదవక్కర్లే జ్ఞానానికి. మీలోనే కళ్ళు మూసుకుని పరమాత్మ అక్కడే ఉన్నాడు. రానివ్వండి, ఆయన్ని బయటకి రానిస్తే కదా. చెట్టు వేయగానే నాకు మర్రి చెట్టులోంచి విత్తనాలు కావాలి, చెట్లు కావాలి, ఊడలు రావాలి, అన్నీ రావాలి అంటే వస్తాయా? నాటుకోండి. కొన్ని సంవత్సరాలలో మీలో ఉన్నటువంటి ఆ దైవీ చేతనత్వం బహిర్గతం అవుతుంది. టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా ఏమవుతుంది? దీనిని అక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు నారదుడు. భక్తితో పాటు ముక్తిని, జ్ఞాన వైరాగ్యాలను నేను మానవ జాతిలో ప్రతి మనిషిలోనూ ప్రతిష్ఠిస్తాను అని. నృణాం జన్మ సహస్రేణ భక్తౌ ప్రీతిర్హి జాయతే కలౌ భక్తి కలౌ భక్తిర్ భక్త్యా కృష్ణ పురస్థిత. మనుష్యులకు వేల కొలది జన్మముల పుణ్యము చేత భక్తి ఎందు అనురాగము కలుగును. కలియుగమున కేవలము భక్తియే సారము, భక్తియే సాక్షాత్తుగా కృష్ణుని దర్శింపవచ్చు. మళ్లీ భక్తి అంటే ఏంటో తెలుసుకోండి. బయట ఉన్నటువంటి ఓ గురువుని కాళ్ళ వేళ్ళ పట్టం, షిర్డి సాయిబాబా మీద కాళ్ళ వేళ్ళ పట్టం, అది ఏం భక్తి కాదు. ఇది మీ భక్తికి ఆధారాలు. బంగారు పళ్ళ్యానికి కూడా గోడ ఆధారం కావాలి. అంచేత మీలో ఉన్నటువంటి భక్తికి ఈ షిర్డి సాయి, కృష్ణుడు, రాధ, సీత, రకరకాల పేర్లు, క్రైస్ట్, మహమ్మద్, జరాస్టరు, మీకు ఎవరి మీద భక్తి కలిగితే వాళ్ళు మీ భక్తికి ఆధారాలు అవుతారు తప్ప అసలైన భక్తి ఎక్కడుంది? ఓంకారంలో ఉంది. ఓంకారాన్ని దాటి మీరు వెళ్ళక్కర్లేదు. అది మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి. అంచేత నేను ఎంతసేపు చెప్పినా మిమ్మల్ని ఆ బిందువు వరకు తీసుకెళ్లగలిగితే పృథ్వీ యొక్క ఆకర్షణ పరిధిలోకి కనుక శాటిలైట్ వచ్చేస్తే ఇంకేం చేయక్కర్లే మనం. ఎనర్జీ ఇవ్వక్కర్లే. ఏమవుతుంది శాటిలైట్? పృథ్వీ చుట్టూ నిరంతరం అదే తిరుగుతూ ఉంటుంది. మీరేం కంగారు పడక్కర్లే. అలాగే ఒకసారి ఆ దానిని మీ సమస్యలను పరిష్కరించనివ్వండి. నాకు ఉద్యోగం రావటం లేదు, మా కూతురికి పెళ్లి కావటం లేదు, నాకు రోగంగా ఉంది, ఎన్నో బాధలు. ఓకే, ఈ అన్ని బాధలను అది తీర్చగలదు. అదే కదా ఋషులు చెప్పేది. వాళ్ళు చెప్పింది నమ్మకపోతే ఎవరేం చేస్తారు? మినిస్టర్లు చెప్పింది, ఎమ్మెల్యేలు చెప్పింది నమ్మగలిగేటటువంటి మీరు నమ్మకం కలగటం ఎంత తేలిక. నమ్మకూడదు అని తెలిసినా కూడా వాళ్ళ మాటలు మీరు నమ్మగలిగితే అసలు మీ అంతా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. అంతేగా అర్థమైందా ఏం చెప్పాను నేను? ఈ పొలిటీషియన్స్ నమ్మకూడదు అని మనకు తెలుసు కదా, అయినా ఏం చేస్తాం మనం, నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిస్తున్నాం కదా. అంటే ఏంటి, మన యొక్క నమ్మకం యొక్క గొప్పతనం అది. కానీ ఓంకారాన్ని నమ్మలేకపోతున్నాం. ఏదైతే మీ యొక్క అన్ని బాధలను తొలగించగలదో ఆ ఓంకారాన్ని మాత్రం మనం నమ్మలేకపోతున్నాం. దానికి ఏం చేయమంటున్నాడు, ఇట్లు నారదునిచే పరిపుష్టిని పొందిన భక్తి, తన యందు నిశ్చలమైన ప్రేమను నింపియున్న నారదుని హృదయమునందు ప్రతిష్ఠితమై ఉందినని, ఎప్పటికీ వదిలి వెడలనని, తన దుఃఖమును ఉపశమింపజేసిన దయామూర్తివి, తన కుమారులను చైతన్యవంతులు చేయమని ప్రార్థించింది. సరే నారద, నీ హృదయాన్ని విడిచి నేను వెళ్ళను అక్కడికి. నువ్వు ఎప్పుడూ భక్తిపూరిత హృదయుడివే అయి ఉంటావు, కానీ నువ్వు చాలా శక్తివంతుడివి కనుక జ్ఞానము వైరాగ్యము కృషించి ముసలవాళ్ళు అయిపోయినట్టే అయిపోయారు, వాళ్ళకి మళ్లీ నువ్వు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయమని అడిగింది. సూతుడు ఇది శౌనకుడికి చెప్తున్నాడు. ఈ కథ రిలేషన్షిప్ మీరు గుర్తుంచుకోవాలి. ఇవి గుర్తున్నప్పుడే షిర్దీ సాయిబాబా తత్వం మీకు అర్థమవుతుంది. భాగవతం అన్నా షిర్దీ సాయి చరిత్ర అన్నా ఒకటే, తూచా తప్పకుండా ఏ టు ఏ, పాయింట్ టు పాయింట్ రిలేషన్షిప్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఏమేమి చదివాము మనం, ఆ సూతుడు, ఆ శౌనకుడు, ఆ నారదుడు, ఆ భక్తి, ఆ జ్ఞాన వైరాగ్యాలు, భక్తి యొక్క కొడుకులుగా జ్ఞాన వైరాగ్యాలు రావటము, అవి ముసల్తనం చెందటం, ఇవంతా కూడా మీకు షిర్దీ సాయి చరిత్రలో సాయి లీలలుగా కనిపిస్తాయి. ఇక్కడ అవి ఏ లీలలు, కృష్ణుడి యొక్క లీలలు. అవి అక్కడ సాయి యొక్క లీలలు. బంగారం ఎక్కడున్నా బంగారం లాగే ఉంటుంది, అఖండ గురు చేతనత్వం ఎక్కడున్నా ఒకేలాగుంటుంది. భక్తి పలుకుల వాక్కు విని దయాతప్త హృదయుడైన నారదుడు భక్తి యొక్క కుమారులను చేతితో తట్టుచూ, ఓ జ్ఞానమా త్వరగా మేలుకొనము, ఓ వైరాగ్యమా త్వరగా మేలుకొనమని పెద్దగా పలికెను. లేపమన్నాడు కదా అని లేపిశాడు, లేవలేదు. వేదాంత ఘోష చేత, గీతా గానము చేత అతి కష్టముతో నారదుడు వాటిని మేలుకొల్పెను. ఎవరిని? జ్ఞాన వైరాగ్యాన్ని మేలుకొల్పాడు. దేంతో? వేదాంత ఘోషతో. ఏంటి వేదాంత ఘోష? అహం బ్రహ్మాస్మి తత్వం అసి యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఈ విధంగా అనేకమైనటువంటి మాటలు చెప్పి మాట్లాడుకుని ధైర్యం కలగజేశాడు. మెల్లిగా లేచేవి ఏవి? జ్ఞానము వైరాగ్యము ఇద్దరు లేచారు. లేచి మళ్ళా పడిపోయారు. ఇక్కడున్నంత వరకే ఈ భక్తి జ్ఞానము వైరాగ్యం గేటు దాటగానే అంత నార్మలే. మనలో ఉన్నటువంటి నారదుడు, మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఇందుకు భాగవతం చదవటం 7 రోజులలో మీకు ముక్తి ప్రసాదిస్తుంది అంటారు అని మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ 7 రోజులు కనుక జాగ్రత్తగా మీలో జరిగేటటువంటి తికమకను అర్థం చేసుకోగలిగితే మీరు కూడా ఋషుల మార్గంలో పడిపోతారు. పడిపోయాక ఎప్పుడు ముందుకెళ్తారు అన్నది అది వేరే విషయం. అది మళ్ళా పరిణామక్రమం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీరు దారి తప్పలేరు. ఇంకా భాగవతాన్ని 7 రోజుల పాటు విన్నవాడు, విన్నవాడు అంటే నేను చెప్పాను ఆచరించేవాడని, నా మాట వింటే నువ్వు బాగుపడతావంటే మీరు నా మాట వింటున్నారుగా బాగుపడిపోతారా? పడరు. నా మాట వింటే అంటే అర్థం ఏంటి? ఆచరిస్తే. అంచేత ఈ 7 రోజులు జాగ్రత్తగా ఏంటి మీరు ఆచరించాల్సింది? ఏమీ కష్టమైనటువంటి పని లేదు. ఆ చేతనత్వంలో ఉండాలి, ఇంకేం చేయక్కర్లే మీరు. అందుకే సాయిబాబా దాంట్లో ఏం చెప్తాడో, అసలు నా గురువు నాకేం ఉపదేశించలేదు, నేను మీకేం ఉపదేశించానంటే అర్థం ఇదే. దీనికి ఉపదేశం ఏముంది? మీరు ఏది చేసినా తప్పే అవుతుంది. అక్కడ మీరేం చేసినా తప్పే కాదు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఆ మౌనంలోకి వెళ్ళాలి, ఆ శాంత స్థితిలోకి వెళ్ళాలి. ఇది రహస్యం. ఇంకేమీ నిజంగా చేయక్కలే. సంవత్సరాలు తరబడి ఋషులు అలా కూర్చుండిపోయారు ఆ మౌనంలో. కూర్చుండిపోతే ఏమైంది? కాలక్రమేణా మహర్షులు అయ్యారు. మహర్షుల నుంచి రాజేశులు అయ్యారు, రాజేశ్వరి నుంచి బ్రహ్మర్షులు అయ్యారు, బ్రహ్మర్షి నుంచి దేవర్షులు అయ్యారు. దేవర్షులు అయ్యాక ఇంకా మూడు స్థితులు ఉన్నాయి. అవి ఇంకా మన భారతీయ ఆధ్యాత్మిక జగత్తులోకి సాధారణ మానవుల వరకు అవి ప్రవేశించలేదు. ఐదు ఋషి చేతనత్వాలే వచ్చాయి, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి స్టేట్స్, వాటి గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. కానీ ప్రస్తుతం మీరు ఆలోచించాల్సింది ఏముంది, మీరు ఒకటే చెయ్యండి. మీరు ఎక్కడ ఉన్నా సినిమా చూస్తున్నారు, చూడండి సినిమా. ఆ మౌన స్థితిలో ఓం అంటూ కూర్చోకండి. సినిమా హాల్లో పక్క వాళ్ళు గాబరా పడిపోతారు, ఇక్కడి కిందకి వచ్చారని. ఓం అనమంటలే నేను, ఓం అన్న తర్వాత వచ్చినటువంటి ఆ మౌన స్థితి ఉందే, ఆ మౌన స్థితిలో ఉండి అన్ని పనులు చేసుకోండి మీరు. అక్కడ చేసినప్పుడు రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, అన్ని పోతాయి. ఎన్నాళ్లలో మీరు టార్చ్ లైట్ వేస్తారు, లూజ్ కనెక్షన్ ఉంది, లైట్ వెలగొచ్చు వెలకపోవచ్చు, ప్రయత్నిస్తూ ఉంటారు. ఓసారి క్లిక్ అంటున్నా, ఓసారి క్లిక్ అందు, ఏం చేయాలి అప్పుడు? టార్చ్ బాగు చేసుకోవాలి, కనెక్షన్ కరెక్ట్గా ఉంచుకోగలిగితే లైట్ ఎంతసేపట్లో వస్తుంది టార్చ్ వేయగానే? తక్షణమే. ఇక్కడ అంటే మీకు తక్షణమే ఫలితాలు వస్తాయి. మీరు అనవసరంగా ఎంతో అనుకోకలే. అగస్త్యుడు రాముడికి మౌనంలో ఉండటం చెప్పాడు. నేను పొద్దున్న ఆదిత్య హృదయంలో మీకు దీని గురించి చెప్తున్నాను కదా. ఏమైంది చెప్తే, తక్షణమే రాముడి యొక్క చావు నిశ్చయింపబడిపోయింది. అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూశాడు, చూడగానే ఏం నిశ్చయించబడింది? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ, వీళ్ళందరినీ కూడా ముందే చంపేశాను నేను. ఏ ప్రాబ్లం ఉంది అర్జునుడికి? ఇదేగా ప్రాబ్లము. భీష్ముని చూశాడు, ఇచ్చామృత్యు ఉంది. ద్రోణుడు తనంతట తన శస్త్రాలను కింద పడితే తప్ప ఎవరూ చంపలేరు. జయద్రథుడు తండ్రి వరదానం ఉంది, శంకరుడి వరదానం ఉంది, ఒకరోజు అర్జునుడిని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఆపగలను. కర్ణుడు వీడి తండ్రే వాడికి ఇచ్చాడు బాణం చంపమని. ఇంద్రుడే కర్ణుడికి బాణం ఇస్తాడు, ఈ బాణం వేసి నా కొడుకుని చంపేయని. అంతే కదా మహాభారత కదా. మరి అర్జునుడికి కాళ్ళు చేతులు వణక్కి ఏమి వణుకుతాయి? వీడతో ఏ యుద్ధం చేస్తాడు? కానీ ఎప్పుడైతే ఆ జగద్గురు చేతనత్వంలోకి ఆ విశ్వరూపంలోకి వెళ్ళగలిగాడో, ఏం గ్యారంటీ అయింది? వీళ్ళందరి సాగు గ్యారంటీ అయిపోయింది, అర్జునుడి యొక్క అమృతత్వము కూడా గ్యారంటీ అయిపోయింది. మరి మీరెందుకు చేయలేరు దాన్ని? సింపుల్ ప్రాక్టీస్, అంతకంటే ఇంకేం చేయక్కర్లే మీరు. దానికోసం వేదాంత ఘోషలు చేత, గీతా గానము చేత అతి కష్టముతో జ్ఞాన వైరాగ్యములను మేలుకొల్పెను. సోమరితనము వలన, ఆకలి దప్పులు చేత, దుర్బలులైనందు వలన లేచియు మరల నిద్రకు ఉపక్రమించిరి. శౌనక, సూతుడు చెప్తున్నాడు, శౌనక వారి వార్ధక్యము ఏ విధముగా తొలగించవలనని ఆలోచించుచు భగవానుని స్మరించెను. స్మరణ, నిరంతర స్మరణ. అనన్యాశ్చింతయంతో మాం, ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. యోగము అంటే కోరుకున్నది లభ్యం, క్షేమము అంటే ఉన్నది ఊడకుండా ఉండటం. ఈ రెండు కూడా లభిస్తాయన్నాడు. ఎవరికి? అనన్య చింతతో ఉన్నవాడికి. దేని గురించి అనన్య చింత ఉండాలి? భగవంతుడి యొక్క నామము కాదు, భగవంతుడి యొక్క స్వరూపము కాదు, అశాం. అందుకే సాయి ఏమంటాడు, 12 సంవత్సరాల పాటు నేను నా గురువుని తప్ప ఇంక ఎవరిని చూడలేదు. మీరు ఆ పని చేయొచ్చు. మీరు ఏ పని చేస్తున్నా మీ లోపల ఉన్నటువంటి ఆ శాంత స్థితిలో ఉండవచ్చు. అప్పుడు వీడు నాకు చేయలేదు, వాళ్ళు నాకు ఇచ్చేయలేదు, వీళ్ళు నాకు హెల్ప్ చేయలేదు అనేటటువంటి ప్రశ్నే రాదు. ఇంచేత ఎక్కడ నుంచి హెల్ప్ వచ్చినా, ఎవరు హెల్ప్ చేసినా గురు చేతనత్వం నుంచి వచ్చినటువంటి హెల్ప్లే. బయటవాడు ఎవడు హెల్ప్ చేయలేడు మీకు. మీకు వచ్చేటటువంటి హెల్ప్లన్నీ కూడా మీ కర్మ వల్ల, లోపల ఉన్నటువంటి గురు చేతనత్వము బయటికి ప్రకటీకరించినటువంటి పరిస్థితుల వల్ల లభిస్తాయి. అంచేది మీకు బయట హెల్ప్ రావటం లేదు అంటే అర్థం ఏంటి అంటే లోపల ఉన్నటువంటి గురుచేతనత్వంతో మీరు డీలింక్ అయిపోయారు ఆ పనికి. అది చేస్తూ వేద ఘోషలు, గీతా పారాయణము, వేదాంత ప్రవచనములు నేడు కూడా జరుగుతున్నవి. ఆనాడు నారదునికి వాటి ఫలితము లభించని విధముగా నేడు కూడా ఫలితము గోచరించటలేదు అమ్మయ్య. ఎందుకమ్మయ్యా? నారదుడికే రాకపోతే మనకేంటి గొడవ? అసలు గొడవ వదిలిపోయింది అన్నాడు. వేదాంతము నాలుగించినప్పుడు హృదయం అంతా వైరాగ్యముతో నిండిపోతుంది. ఏదో జీవితము ఆనాడే తరించిపోతున్నట్టు భావిస్తారు. కొద్ది సమయములోనే సూర్యుని మేఘము కప్పినట్లు బుద్ధిని అజ్ఞానము ఆవరించును. మళ్లీ చేసిన పనులే, చూసిన రుచులే. నారదుని ప్రవచనముల ద్వారా భక్తి యొక్క కుమారులకు జ్ఞాన వైరాగ్యములు తిరిగి యవ్వనవంతులైనట్లే గోచరించినది. చూస్తుండగానే మళ్లీ వారు నిరసపడిపోచుండని. చాలా మంది అడుగుతూ ఉంటారు, అయితే ఇంతకీ మాస్టర్ మమ్మల్ని ఏం చేయమంటామని. భలే ఆనందం ఇస్తుంది నాకు, 20 ఏళ్ల బట్టి నేను చెప్తున్నాను ఏం చేయాలో. మళ్ళీ ప్రశ్న ఏమవుతున్నా, అయితే ఇంతకీ ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఒకటే. నీలో ఉన్నటువంటి నాలుగు వేసుకోటాలు వేయకపోతే చెట్టు ఎదగదు. అంచేత రెండు కావాలి, బాహ్య ఆచరణ కావాలి, అంతర్గత స్మరణ కావాలి. ఏమి చేయవలను నారదునికి అంతుపట్టకుండెను. దేనికి? జ్ఞాన వైరాగ్యాన్ని కరెక్ట్ గా ఉంచుకోవటానికి. ఆశ్రమ పరిధులు దాటగానే మళ్ళీ అవి ముసలవాళ్ళు అయిపోయే మంచం ఎక్కకుండా మన వెనకాతల. శంకరాచార్య వారి సంస్కృతంలో ఒక సినిమా వచ్చింది, చూశారా మీలో ఎవరైనా? వచ్చినట్టు తెలుసా మీకు? అసలు చూశారా ఎప్పుడైనా? శంకరాచార్య వారు వెనకాతలు ఎదురుంటారు ఎప్పుడు, జ్ఞానము వైరాగ్యము చాలా అద్భుతంగా తీశాడు. నచికేతస్ కథ తెలుసు కదా, మృత్యు దగ్గరికి వెళ్తాడు. మృత్యు దగ్గరికి వెళ్తే 3 రోజుల పాటు యమలోకంలో కాపలా కాస్తాడు యముడు, అవుట్ ఆఫ్ స్టేషన్ యాజ్ యూజువల్. మంత్రివర్యులు ఎప్పుడూ అక్కడ ఉండరు కదా, ఏ అమెరికాకో ఏ ఇంగ్లాండ్కో స్పెషల్ పర్పస్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే యముడిని చూడటానికి నచికేతస్ వెళ్ళినప్పుడు యముడు కూడా అక్కడ లేడు, 3 రోజుల తర్వాత తిరిగి వస్తాడు. ఆ 3 రోజుల కార్యక్రమమే పరివ్రాజకులుగా మీకు నేర్పించాలని నా కోరిక. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆదిశంకరాచార్య వారి యొక్క సినిమాలో కూడా అదే చెప్తుంది, అద్భుతంగా తీశాడు. ఆ చూసి శంకరాచార్య వారు మారిపోయారు. అంతవరకు ఆయనకేం తెలియదు ఏంటంటారు, అది యక్ష నాటకమా, కేరళలో ఏముంటాయి అవి, తలకంతా పెట్టుకుని డాన్స్ చేస్తుంటారు. అర్థమైంది కదా? అది చూశాడు చిన్న కుర్రాడు. చూశాక అయితే జ్ఞానము వైరాగ్యము ఉండటమే కదా, దానికి ఇంత గొడవ ఏముందన్నాడు, ఉంచేసుకున్నాడు. ఇంకా బాధ ఏం లేదు. అంతేత అది ఎలాగ పట్టుకున్నాడో ఆ జ్ఞాన వైరాగ్యాన్ని, చాలా బాగా తీశాడు ఆ సినిమాలో. కానీ ప్రమాదం, మీలో ఎవరైనా, మీ పిల్లలు వాళ్ళు ఎవరైనా జ్ఞాన వైరాగ్యం సిద్ధించేసి శంకరాచార్యుల వారిలాగా అయిపోతారేమో జాగ్రత్త. ఆ ప్రమాదానికి మేము బాధ్యులం కాము అని చెప్పి మరీ ఇన్వైట్ చేయండి. కానీ నేను గ్యారంటీ ఇస్తాను, ఎవడూ మారడు. అంచేత రెండూ ఒకే, ప్రమాదం ఉంది, మార్పు ఉండదు. ఇంతకీ నారదుడు ఇదా ఆలోచిస్తున్నాడు, ఈ భక్తి జ్ఞానము వైరాగ్యానికి మనం ఏం చెయ్యాలి, వీటిని ఎలా నిద్రలేపాలి అని. అంతటా ఆకాశవాణి నారదుని ఒక సత్కర్మ ఆచరింపుమని, దానిని సత్పురుషులైన మహానుభావులు చెప్పగలరని, దాని ప్రభావన క్షణకాలమునే వారి నిదురా వృద్ధాప్యము తొలగగలవని ఆశిస్తుంది. ఈ ఆకాశవాణి అనేది భారతీయ చరిత్రలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆకాశవాణి వస్తుంది ఋషులకి, అందరికీ తెలుసు కదా. ఆ ఆకాశవాణిని నేను పట్టుకోమంటున్నాను. నేను అదే నేను చెప్పేది, అదే నారదుడికి ఏ ఆకాశవాణి వినిపించిందో మీకు వినిపిస్తుంది. మీరు ఆకాశతత్వంలోకి వెళ్ళగలిగితే ఏంటి మీ యొక్క ఆకాశతత్వం? విశుద్ధి. కానీ విశుద్ధిలో మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడకండి. మాట్లాడటం అనేది ఆకాశము యొక్క గుణము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చేయాలో ఓంకారం అంటున్నప్పుడు. అది టెక్నికే, అది ఆ టెక్నిక్ మీరు అర్థమై ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా నారదుడికి వినిపించినట్టే ఆకాశవాణి వినిపిస్తుంది. ఈ ఆకాశవాణి ఆ కాలంలో అందరికీ వినిపించేది, ఉపయోగించుకోవడంలో లేదు అది వేరే విషయం. ఇప్పుడు కంసుడికి వినిపించింది, నారదుడికి వినిపించినట్టే. కంసుడు ఏం చేశాడు? దాన్ని మార్చడానికి ట్రై చేశాడు. రావణాసురుడికి వినిపించింది, హిరణ్యకశిపుడికి వినిపించింది. ఒకవేళ ఆకాశవాణి వినిపించకపోతే నారదుడు పని కట్టుకుని మరీ వెళ్ళి చెప్తాడు, బాబు ఇది జరగబోయేది అది. అంతే ఆకాశవాణి వినిపించినట్టే కదా. కానీ ఆకాశవాణి వినిపిస్తే మీరు రెండు రకాలుగా రియాక్ట్ అవుతారు. ఒకటి రాక్షసుల వలె. ఏంటి రాక్షసులు చేసేది? ఆకాశవాణిని తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవడైనా చేయగలిగాడా? జాగ్రత్త, ఆకాశవాణి వింటే అది చెప్పింది జరుగుతుంది తప్ప మీరు అనుకున్నది జరగదు. అంచేత మనకి ఎందుకు లేదు ఆకాశవాణి అంటే అది వేరే విషయం, దానికి మనం ఏం చేయలేము. కానీ ఒకసారి మీరు ఆకాశవాణి వినటం అలవాటు పడిపోతే ఇంకా ఏమి జరగాలో ఎలా జరగాలో మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. ఋషులు అలా వెళ్ళిపోయారు. రావణాసుడికి కూడా చెప్తూనే ఉన్నారు, హిరణ్యకశిపుడికి కూడా చెప్తూనే ఉన్నారు, కంసుడికి కూడా చెప్తూనే ఉన్నారు, ఈనాడు మనకి కూడా ఆ ఋషులు చెప్తూనే ఉన్నారు. శ్రీరామ్ శర్మ ఆచార్య గాను, మెహర్ బాబా గాను, అరవిందో గాను, ఋషి ప్రభాకర్ గాను, లేకపోతే మనకి తెలుసున్నటువంటి అవధూతల గాను, ఆకాశవాణి మనకి తెలియపోతే వాళ్ళు విని చెప్తున్నారు. రాక్షసులం కదా వినవు, ఏం చేస్తాం మీరు చెప్పింది తప్పు? చెప్పింది తప్పు అనే కాకుండా ఏది వాళ్ళు అడగొద్దంటున్నారో అది వాళ్ళనే అడుగుతాం. అద్భుతమైనటువంటి కలియుగం నాకు భలే నచ్చుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో కనీసం రావణాసురుడు వాళ్ళు ఋషుల్ని ఏం అడిగేవారు కాదు, దేవతల్ని ఏం అడిగేవారు, వాళ్ళు చావగొట్టేవారు. ఇక్కడ వాళ్ళని అడిగి మిమ్మల్ని ఎలా చావగొట్టాలి అని అడుగుతున్నాం. రాక్షసత్వం యొక్క అద్భుతమైన పరాకాష్ట. అంచేత ఈ ఆకాశవాణి తత్వాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ స్థితిలో ఉంటూ మీరు అన్ని పనులు చేయొచ్చు. చేయొచ్చు అన్న దానికి భాగవతంలో ఒక పద్యం ఉంది. అంచేత పానీయంబుల ద్రావుచున్ గుడుచుచున్ హాసలీల ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, తింటూ పడుకుంటూ ఆడుతూ పాడుతూ ఏది చేసినా సురారి సుతుడు మరిచెన్ ఏతద్ విశ్వమున్. ఆ స్థితికి వెళ్ళాలి మీరు. ఏదైనా చేసుకోండి, మీరు ఏమీ మారక్కర్లే. బయట వాళ్ళకి మీరు ఆ స్థితిలో ఉన్నారు అని తెలియాల్సిన అవసరం లే. ఎదుటో ఆఫీసరు మాట్లాడుతుంటే వెధవని చంపేయాలి అనుకుంటూ నవ్వుతో మీరు మొహం పెట్టగలిగారు కదా, పెట్టగలరా పెట్టలేరా? హెడ్ మాస్టర్ కానీ ఎట్సెట్రా ఎట్సెట్రా బాసులు కానీ మనసులో ఏముంటుంది? పైకి ఎలా ఉంటారు మీరు? అలా ఉండండి, మీ పనులన్నీ చేస్తూ ఉండండి, లోపల కోపాలు అయ్యొద్దు. దాన్ని గుర్తుంచుకోండి. కష్టమే ఉంది, తిట్టుకోవటం వాటికంటే ఈజీ, కోపం తెచ్చుకోవటం కంటే ఈజీ ఇది. మరిచెన్ ఏతద్ విశ్వమున్, మీరు ఆ స్థితికి వచ్చినప్పుడు తక్షణం వెలుగుతుంది అది. అంతవరకు మీరు ఏది మానక్కర్లేదు, అది అర్థం చేసుకోండి. మానినా ఏం లాభం లే మీకు. మీరు ఎలా జీవిస్తున్నారో కుటుంబంలో ఏ ఏ పనులు చేస్తున్నారో అలాగే చేయండి. కానీ ఏంటి మార్పు వస్తుంది? ఆకాశవాణి వినటానికి తెస్తున్నారు. కొంపదీసి ఆకాశవాణి వినమంటే ఎవరైనా రేడియో పెడతారేమో. మేము వినేశా మాస్టారు ఆకాశవాణిని, అది కూడా ఒక విధంగా ఆకాశవాణి, అంతరిక్షం నుంచి వచ్చేదే. కానీ ఆ ఆకాశవాణి వద్దు మనకి, ఓం నుంచి ఉద్భవించేటటువంటి ఆకాశవాణి. ఆ ఆకాశవాణి నారదుడికి వినిపించి ఏం చెప్పిందిట? ఒక సత్కర్మను ఆచరించమని చెప్పింది. ఏం ఆచరించమన్నారో చెప్పలేదు. చాలా జాగ్రత్తగా ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి మీరు. ఆకాశవాణి మీకు వినిపించినప్పుడు, గురువు మీకు లభించినప్పుడు, గురువు మిమ్మల్ని మంచి పనులు చేయమని చెప్తాడే తప్ప ఆ మంచి పనులు మీరు ఎలా చేయాలో చెప్పడు అని మీరు నిర్ణయించుకోవాలి. భాగవతం ఇచ్చేటటువంటి ఇంకొక పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. మీరు గురువుని అడగండి సత్కర్మ ఎలా చేయాలని చెప్పడు. లైట్ని అడగండి ఏం చదవాలని. ఏం చదవాలో ఎవరు నిర్ణయిస్తారు? నువ్వు నిర్ణయించుకుంటావు. లైట్ చెప్తున్నా నీకు, భాగవతం చదవండి, భగవద్గీత చదవండి, నవల్స్ చదవద్దు, టీవీలు చూడొద్దు. లైట్ ఏం చెప్పదు, లైట్ వెలిగి ఊరుకుంటుంది. వెలిగి దానికి చేతనత్వం కూడా ఉంది కనుక లైట్ లాగా మౌనంగా ఉండకుండా అది ఏం చెప్తుంది, నువ్వు సత్కర్మలు చెయ్యి అని చెప్తుంది అంతే. కానీ ఆ సత్కర్మలు ఎలా చేయాలో చెప్పదు. అంచేత ఆకాశవాణి సుస్పష్టముగా వినిపించినప్పటికీ ఏ సాధన చేసిన స్థిరమగునో ఈ సత్కర్మను చెప్పగలిగేటటువంటి ఆ మహాత్ములు ఎవరో వారా సాధన నెట్లు చెప్పగలరో విషదపరచునందున నారదుడు జ్ఞాన వైరాగ్యములను రెండింటినీ అచ్చటనే వదిలి తీర్థాటన ప్రారంభించాడు. ఇంచేత రెండో స్టెప్ ఏం చెప్తుంది, ఒకటి ఓం, రెండవది ఆకాశవాణి వింటానికి ప్రయత్నం చేయటం, మూడవది సత్కర్మలు ఆచరించాలి అన్నది మీకు తెలియాలి అంటే మీరు కూర్చున్న చోట నుంచి తెలియదు, నారదుడికే తెలియలేదు, మీకు ఎలా తెలుస్తుంది. అంచేత ఏం చేయాలి, తీర్థాటన చేయాలి. ఈ తీర్థాటన ఎక్కడ చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎక్కడ తీర్థాటన చేస్తామంటే ఎక్కడ ఎక్కడ గురువు యొక్క సమాధులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్థస్థలాలే. శిరిడి ఒక తీర్థస్థలమైంది, మంత్రాలయము ఒక తీర్థస్థలమైంది. మరి తిరుమలలో ఎవరి సమాధి ఉందని తెలుసా, ఎవరి సమాధి ఉందో అక్కడ ఉందా అసలు సమాధి ఏమైనా అక్కడ? హాథీరాం బాబా. ఎప్పుడైనా చూసారా జీవ సమాధిని తిరుమలకి వెళ్ళి? అక్కడ ఎంత క్యూలో ఉన్నాం, దర్శనం తీసుకున్నాం, లడ్డూలు వచ్చాయా లేవా, ఆ లడ్డూలు ఇక్కడికి వచ్చి అందరికీ పంచామా లేదా, అంతే లడ్డూలే తప్ప. తీర్థస్థలాలు, ప్రతి తీర్థస్థలంలోనూ గురువుల యొక్క సజీవ సమాధి ఉంటుంది గ్యారంటీగా, లేకపోతే అది తీర్థస్థలం అవదు. కొన్ని మనకి తెలుస్తాయి, కొన్ని మనకి తెలియవు. అంచేత నారదుడు ఏం చేశాడు, తీర్థాటన ప్రారంభించాడు. అంటే ఏం చేశాడనమాట, ఎక్కడెక్కడవుతే ఈ ఆకాశవాణిని పట్టుకోగలిగేటటువంటి గురు చేతనత్వము తన యొక్క జీవిత విధానాన్ని తన యొక్క లీలలను చూపించిందో అక్కడక్కడికి వెళ్ళాడు. అంతేగా అర్థం. అంటే మనకేం తెలుస్తుంది, గురువులు మనకి ఏ విధమైనటువంటి సత్కర్మలు ఆచరించమని చెప్పారో అది అర్థమవుతుంది. మార్గ మధ్యమున సనక సనందాది మునీశ్వరులను బద్రికాశ్రమను దర్శించి ప్రశ్నించుట జరిగాను. ఈ లోపల సనక సనందాదుల దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళెవరు సనక సనందాదులు? ఎవరు? బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. మరి సిద్ధి సాయి చరిత్రలో ఈ నలుగురు ఎక్కడున్నారు? మీరు భాగవతానికి గురువుల చరిత్రకి పూర్తిగా లింక్ దొరుకుతుంది మీకు. ప్రతి గురువు చరిత్రలోను సిద్ధి సాయి చరిత్రను ఎందుకంటున్నానంటే మనకి ఎక్కువ పరిచయం ఉంది కనుక, దాని యొక్క అఖండ పారాయణ ఇక్కడ జరుగుతోంది కనుక. సిద్ధి సాయి చరిత్రలోనే కాను, రాఘవేంద్ర స్వామి చరిత్రలో దొరుకుతుంది మీకు, ప్రహ్లాదుడి చరిత్రలో దొరుకుతుంది, ధ్రువుడి చరిత్రలో దొరుకుతుంది, కృష్ణుడి చరిత్రలో దొరుకుతుంది, నారదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో దొరుకుతుంది మీకు ఈ లింక్. అది మీ జీవితంలో ఆ సంఘటనలు జరిగేటట్టు మీరు చూసుకుంటే గురువు యొక్క ఆశీర్వాదాలు మీకు లభించేస్తాయి. అంచేత ఏమడిగాడు అక్కడ సనక సనందాదుల్ని నారదుడు, తావద్ద ధర్మ పురత సనకాది మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాస నువాచ మునిసత్తమ. తన ఎదుట కోటి సూర్య ప్రకాశములతో వెలుగు సనకాది మునీశ్వరులను చూచి తన అదృష్ట బలమున వారి సాంగత్యము లభించిందని ఆనందము చెందినవాడే సాధనను వివరింపమని అర్థించెను. సనకాదులు భక్తి యొక్క ఔన్నత్యములను బహువిధ కీర్తించి శ్రీమద్ భాగవత పారాయణము జ్ఞాన యజ్ఞములే సత్కర్మములని తెలిపిరి. ఏంటన్నమాట సత్కర్మ? భాగవత పారాయణ. ఇక్కడ మనుషులు భలే రూల్స్ పెట్టుకుంటూ ఉంటారు. భాగవత సప్తాహం అంటే ఎన్ని రోజులు చేయాలి? అంటే 7 రోజులు చేసేస్తే అయిపోయిందని, 7 రోజులు చేయమని కాదు, వారానికి 7 రోజులు ఉంటాయి, మళ్ళీ ఆ 7 రోజులే రిపీట్ అవుతూ ఉంటాయి. కనుక భాగవత సప్తాహం ఏం చేయాలి, మీరు బతికున్నాళ్ళు 7 సప్తాహాల పాటు కంటిన్యూస్గా చేస్తూ ఉండటమే తప్ప దానికి బ్రేకే ఉండదు. అఖండ మండలాకారం వ్యాప్తమ్యైన చరాచరం. అంతేత మొదట మనం చేసేటటువంటి మోసం అది, మంది మనం మోసుకుంటాం. భాగవత సప్తాహం అంటే 7 రోజులు చెప్పేశాం, అయిపోయింది. 7 రోజులు చెప్తే అయిపోయేది కాదు అది. ఆ జన్మాంతము ప్రతి వారము చెప్తాం మనం. ఇంచేత బుధవారము ఒక సప్తాహం, ఆదివారము ఇంకో సప్తాహం, అంతేగా. వారము అని ఎందుకంటాం, రోజు అనకుండా. ఎప్పుడైనా ఆలోచించారా మీరు అది? బుర పంచేయించంగా వారం అన్నారు, వారం అనేసాం. ఆదివారం అని ఎందుకంటాం? ఇవాళ ఏ రోజు అని అడిగితే మనం ఆదివారం అని ఎందుకంటాం? అంటే మనం అడిగింది రోజు అడిగామా వారం అడిగామా? ఇవాళ ఏ రోజు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఆదివారం అని చెప్తారు. ఎందుకన్నది? భాగవత సప్తాహానికి, గురు చేతనత్వానికి, ఈ వారం వారం జరిగేటటువంటి చక్రీయ భ్రమణానికి చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ దగ్గర సంబంధాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతాము, ఈ భాగవత సప్తాహం అనేది వారం రోజులతో ఆగేది కాదు, ఇది మొదలెట్టిన నాటి నుంచి ఆ జన్మాంతము అనేక జన్మల వరకు జరగాల్సినటువంటి ప్రక్రియ ఇది. ఒక జన్మతో పూర్తయ్యేది కూడా కాదు. భారతీయ ఆధ్యాత్మిక విద్య ఒక జన్మతో పూర్తయ్యేది కాదు, కనుకే పునర్జన్మల గురించి చర్చించాల్సి వస్తుంది. అంచేత మేము ఈ జన్మలోనే అంతా వచ్చేస్తుందా? రాదు. ఎన్ని జన్మలు పడుతుంది? తెలియదు. కానీ గురువు యొక్క ఆశీర్వాదం ఎప్పుడు లభిస్తుంది? తక్షణమే. ఎప్పుడు బ్రేక్ అవుతుంది? తక్షణమే. ఎందుకు బ్రేక్ అవుతుంది? నువ్వు గురువు దగ్గర నీ మనసు ఉంచుకోవు. ఈ లింక్ అర్థం చేసుకోండి. ఏం చెప్పాను నేను? ఆకాశవాణి వింటానికి ప్రయత్నం చేయండి మీరు. ఉత్తిని కూర్చోకండి. కానీ మనం ధ్యానం చేస్తున్నాం అని చెప్పి ఏం చేస్తాం? నిద్ర కూడా పోం. పోనీ నిద్రపోతే అదొక ఆనందం. ఇటు నిద్రపోం, అటు ఏమీ చేయం. మరి అదేంటో అది, అది ధ్యానం అని పేరు పెట్టుకుంటాం. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు మీకు తెలుసా ఎంత బాధ్యత మీరు తీసుకుంటారు ఈ ప్రపంచానికి? త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఈ ప్రపంచానికి నేను ఆ స్థితికి ఎదిగి, ఆ స్థితిలో ఉండి ఈ ప్రపంచానికి నేను మార్గదర్శనం చూపిస్తాను అన్నది ధ్యానం యొక్క ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటి? ప్రపంచానికి తల్లిదండ్రిగా ఉండవు, నాకేం ఇస్తావు నువ్వు? ధ్యానం నాశనం అయిపోయింది, ఫలితాలు రావు. అంచేత ధ్యానం యొక్క ఫలితాలు రావటం లేదు. ధ్యానం యొక్క ఫలితాలు రావాలి అంటే తల్లిదండ్రులు కుటుంబ బాధ్యత ఎలా స్వీకరిస్తారు, మీరు ప్రపంచం యొక్క బాధ్యత అలా చచ్చినట్టు స్వీకరించాలి. నేను ఇది స్వీకరించను, మీకు ఆకాశవాణి రాదు, కూర్చోండి కళ్ళు మూసుకుని. కానీ నేనేమంటానంటే కాస్త జాగ్రత్తగా కళ్ళు మూసుకుంటే మీరు నిద్రపోగలుగుతారు, కనీసం ఆ లాభం వస్తుంది. ధ్యానంతో ఎలాగో లాభం రాదు మీకు. కానీ ఎప్పుడైతే ఈ బాధ్యత మీరు తీసుకుంటారో ఆటోమేటిక్గా మీకు అన్ని వినిపించడం మొదలెడతాయి. సనకాదులు భక్తి యొక్క ఔన్నత్యమును బహుదా కీర్తించి శ్రీమద్ భాగవత పారాయణమును జ్ఞాన యజ్ఞములే సత్కర్మములని తెలిపిరి. భక్తి జ్ఞాన విరాగాణం తద్ఘోషేణ బలం మహత్ ప్రజయిష్యతి ద్వయో కష్టం సుఖం భక్తేర్ భవిష్యతి. మహాభాగవతము అనే శబ్దము వినటం వలన భక్తి జ్ఞాన వైరాగ్యములకు గొప్పగా బలము లభించునని, కష్టము తొలగగలదనియూ ఆనందము దొరకగలదనియూ నుడివిరి. దివ్యాత్ములారా, వేదాంత గీతా ప్రబోధముల ద్వారా వారిని నేను మేల్కొల్పితిని, కాని నిష్ఫలమాయను. ఇదెవరంటున్నారు? నారదుడు ఎవరితో అంటున్నాడు? సనకానుడితో చెప్తున్నాడు. నేను మేల్కొల్పోయిన వాళ్ళని, నిద్ర లేపాను నేను, ఏం లాభం లేదు. అట్టి స్థితిలో శ్రీమద్ భాగవతమును వినిపించటం ద్వారా ఎలా మేల్కొనగలరు? భాగవతములోని ప్రతి శ్లోకమునందు ప్రతి పదమునందు ఉన్నది వేదాంతమే కదా అని నారదుడు ప్రశ్నించెను. ఋషులు చెప్పుచున్నారు, నారద నిజమే, భాగవతము వేదోపనిషత్తుల సారమే అయి ఉన్నది, కాని ఇది ఫలరూపము. ఒక చెట్టునందు రసము మూలము నుండి చివరి కొమ్మ వరకు ఉండును, కాని ఆ స్థితిలో మనము ఆరగించలేము. రసమే ఫలరూపమున వచ్చినప్పుడు మనోహరమగును కదా, భాగవతము అలాంటిదే. నారద, నేయి పాలలలోనే ఉండును, కాని రుచి వేరుగా ఉండును. నేయిని పాల నుండి వేరు చేసిన పిమ్మట అది దేవతలకు కూడా రుచిని అందించును. ఆహుతులేస్తాం కదా నేత్తు, అప్పుడేమవుతుంది, మంత్రం యొక్క రుచి దేవతలకు కూడా వెళ్తుంది. ఉత్తి పాలు నిప్పుని ఆర్పేస్తాయి, కాని పాలల్లో ఉన్నటువంటి నెయ్యి మండిస్తుంది, కాని రుచి వేరుగా ఉండును. నెయ్యిని పాల నుండి వేరు చేసిన పిమ్మట ఆ నెయ్యి దేవతలకు కూడా రుచి అందించును. భాగవతము నెయ్యి లాంటిది. నారద, చెరుకు కడలో ఎత్తట చూచినను చక్కెర నిండి ఉండును, కాని చెరుకు నుండి వేరు చేసిన చక్కెర ఎలా ఉండును? భక్తి రూపమైన ఈ భాగవతము జ్ఞానమనుడి నెయ్యితోనూ భక్తి అనడి చక్కెరతోనూ సమరసమై ఉన్నది. ఈ భాగవత ఫలరసము త్రాగిన వారికి అమృతత్వము లభించును. జగద్గురు చేతనత్వం ఎందుకు అంటే మీకు మీరు అమరులైపోవాలి. మనము అమరులు అవుతామే తప్ప భూమిపై స్వర్గావతరణ జరగదు అని గుర్తుంచుకోండి. మన లక్ష్యం ఏంటి, గురువులందరి లక్ష్యం ఏంటి అంటే భూమిపై స్వర్గావతరణ. ఎప్పుడు స్వర్గం అవుతుంది అది? మీరు అమరులవుతే. ఇంచేత స్వర్గంలో అమరులు ఉంటారు కనుక. అంచేత మీరు చచ్చిపోతూ ఉంటే భూమి స్వర్గం ఎలా అవుతుంది? అంచేత మొత్తం భాగవతం కూడా ఆ స్వర్గావతరణకి చాలా ఉపయోగపడుతుంది. ఆ భక్తికి దుఃఖ నివృత్తి ఎలా అవుతుందో మనం చూద్దాం. కళ్ళు మూసుకోండి. ఆ మౌనంలోకి వెళ్ళిపోండి. ఓం అన్నప్పుడల్లా మీరు ఆ మౌనంలోకి వెళ్ళిపోవాలి. నాతో పాటు కలిసి ఉచ్చారణ చేయండి. ఓం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమద్రా. మీకు ఆ ఆర్తి రావాలి ఆ మౌనములోంచి. నాకు మార్గము చూపించు, శిష్య స్నేహం శాధిమాంతాం ప్రపన్నం. నేను నీ యొక్క శిష్యుణ్ణు, నీ యొక్క శరణాగతి నేను పొందాను, నాకు ఉపదేశింపుము అనేటటువంటి ఆర్తితో ఈ మంత్ర తరంగాలను ఆ మౌనములోంచి ఉద్భవింపజేయండి. ఓం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమాద్రా ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన శరణం మమాద్రా ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమాద్రా. అలాగే కళ్ళు మూసుకుంచండి. ప్రపంచం యొక్క బాధ్యత తీసుకోమని చెప్పాను నేను. మరి ఆ బాధ్యత ఎలా తీసుకుంటాం? మన దగ్గర వనరులు ఏమున్నాయి ప్రపంచం అంతటా అందించటానికి? మన దగ్గర ఉన్నటువంటి మొదటి వనరులు ఏంటి అంటే సత్సంకల్పాలు. అందరూ సుఖంగా ఉండాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి, పిల్లలున్న వాళ్ళకి మనవలు ఉండాలి, అంటే పెళ్ళిళ్ళు ఇవ్వాలనే అర్థం. అందరూ 100 ఏళ్ళు ఆనందంగా బతకాలి, అంటే ఉద్యోగాలు అవి ఉంటేనే కదా ఆనందంగా బతుకుతారు. అంచేత ఈ సర్వజనీయమైనటువంటి సత్సంకల్పాన్ని, అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటిది, ఆ మౌనము యొక్క జగద్గురువు యొక్క శక్తిని ప్రపంచం మీదకి పంపించండి. మనమేం చెయ్యం, ఆ జగద్గురువు చేస్తాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. పురుషతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.